సీతాదేవి కూడా అంత పతివ్రత కూడా రాముణ్ణి, నన్ను అడవికి తీసుకెళ్ళు అంది. ఎందుకు అడవిలోకి వస్తే నానా యాత్ర పడతావు, హాయిగా గుంటూరులో ఉండకూడదా, నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేసేదాకా 18 పురాణాలు వింటూ ఉండు, పోయి సప్తాహాలు చేసుకుంటూ ఉండు, సుఖంగా ఉంటుంది, మంచి భోజనం అన్నీ ఉంటాయి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తానంది. ఆయన కొంచెం వద్దని చెప్పాడు. దాంతో ఆవిడ ఏముందో తెలుసా, రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం, నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే మా నాన్న నీ గురించి ఏమనుకుంటాడో తెలిసిన, మా నాన్నగారు జనక మహారాజు నీ గురించి ఏమంటారో విను, నేను రాముడనే ఒక మగవాణ్ణి నా కూతురికి భర్తగా ఇచ్చాననుకున్నాను, రాముడు మగవాడు కాదు, స్త్రీయం పురుష విగ్రహం, మగాడు రూపంలో ఉన్న ఆడది అనుకుంటాడు మా నాన్నంది. పైగా నేనంటానంటలా, మా నాన్న అలా అనుకుంటాడు, నువ్వు కనుక నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే వీడే మగాడు ఆడంగాడు అని మా నాన్నగారు నీ గురించి అనుకునే ప్రమాదం ఉంది అంది. అంత టెక్నిక్గా తిట్టింది, మగాడిని పట్టుకుని స్త్రీయం పురుష విగ్రహం అంటే ఒక్కొక్కరు చెప్పాలంటే నువ్వు ఆడంగాడివి అనుకుంటాను మా నాన్నగారు అనగానే కొంచెం పౌరుషం పుడుచుకొచ్చి రాముడు పట్టుకెళ్ళాడు. అంటే ఎంత చేత తెప్పింది రాముణ్ణి, అలా తెప్పకపోతే అడవికి వెళ్ళదు కనుక, వెళ్ళకపోతే రావణాసురుడు ఎత్తుకెళ్ళడు కనుక, ఎత్తుకెళ్ళకపోతే రామాయణం జరగదు కనుక ఈ వంకతోనే ఆవిడ తెప్పింది. ఇంకా సతీదేవి, శివుడు వద్దు బాబు పోయి దక్షయజ్ఞానికి అంటే వినిపించుకోకుండా యజ్ఞానికి వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. సరస్వతీదేవికి బ్రహ్మ మీద కోపం వచ్చింది, ఆయన నాలుకను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో 100 సంవత్సరములు బ్రహ్మగారు మతిపోయి ఉన్నట్టు తెలుసా, 100 ఏళ్ళు బ్రహ్మగారు అలా ఉండిపోయాడు, జడు అయిపోయాడు. జడు అంటే ఏంటనమాట, కదలడు, చైతన్యం ఉండదు, ఎవరన్నా వచ్చి బ్రహ్మదేవ నమస్కారం అంటే అలా ఉంటాడట, అయోమయం కింద ఉండిపోయాడు. 100 సంవత్సరముల కాలం బ్రహ్మంతటి వాడు సరస్వతి ఆయన నాలుకను విడిచిపెట్టి వెళ్ళిపోతే, కోపగించి వెళ్ళిపోతే మాట లేదు మంతి లేదు, అలా పిచ్చేళ్ళ ఉండిపోయాడు. ఆ 100 ఏళ్ళు సృష్టి జరగలేదు. చివరికి దేవతలంతా వచ్చి బ్రహ్మదేవుడు కిక్కురు వండడం లేదు, తపస్సు చేస్తే వరాలు ఇవ్వడం లేదు, మాట్లాడలేకపోతున్నాడు, వేదాలు చదవటం లేదు, స్తంభించిపోయాడు. ఏదో మెదడు వేపు వ్యాధి వచ్చిన వాడు ఎలా ఉంటాడు, మెదడు వాపు ఒక వ్యాధి ఉంది, అలా అయిపోయాట ఆయన కూడా. లేదా అప్పుడప్పుడు కొంతమందికి ఈ స్కూటర్ల మీద పెడుతున్న వాడికి యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు బుర్రలు పనిచేయమన్నమాట, వాళ్ళు ఎవరు వచ్చినా సరే దండం పెట్టినా సరే ఇలా చూస్తూ ఉంటారు. అలా అయిపోయాట పాపం బ్రహ్మ. ఇలా అయితే ఎలాగా అంటే, చివరికి మళ్ళీ అమ్మవార్లు 3 ముగ్గురిని పిలిపించి యజ్ఞం చేయించి బ్రహ్మగారికి సరస్వతి కటాక్షం వచ్చేలా చేసి అమ్మా సరస్వతి ఆయన వదిలిపెడితే అలా తల్లి అని మళ్ళీ 4 మీద చేర్చారు. చేర్చాక బ్రహ్మగారు మళ్ళీ ఇప్పుడు పురాణాలు చెప్పడం మొదలెట్టాడు, వేదాలు చదవడం మొదలెట్టాడు, సృష్టి చేయడం మొదలుపెట్టాడు. అంటే త్రిమూర్తులు అప్పుడప్పుడు అలిగారు, ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టారు, కానీ ఈ చిన్న సంఘటన కూడా జరగనటువంటి దంపతులు ఎవరైనా ఉంటారా, ఉండరు. అది కేవలము రతి మన్మధుల విషయంలో మాత్రమే జరిగింది. కాబట్టి నా సృష్టిలో ఎక్కడో చోట ఏదో ఒక లోపం ఉంటున్నది. ఏమిటి లోపం, ఇలా లోపం లేనటువంటి ఒక కుమారుణ్ణి కనడం ఎలాగా అనుకుని ఆయన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తితో జపం చేశాడు. పూర్తిగా 100 సంవత్సరములు ఈ మంత్రానుష్ఠానం చేశాడు, నిష్ఠతో చేశాడు, భక్తితో చేశాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆ కాలంలో. ఆ మహాతపస్సుకు విష్ణు ప్రత్యక్షమయ్యాడు, నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను, ఇతడు నీ నోటి నుంచి ఆవిర్భవిస్తాడు, నీవు ఎలా ఉంటావో వాడు అలాగే ఉంటాడు, నీవు తామర పువ్వులా ఎర్రగా ఉంటావు, ఆ పుట్టేవాడు కూడా పద్మవర్ణంలో ఉంటాడు, నీకు 4 ముఖాలు ఉంటాయి వాడికి 4 ముఖాలు ఉంటాయి, నీకు 4 కిరీటాలు ఉంటాయి వాడికి 4 కిరీటాలు ఉంటాయి, నువ్వెప్పుడూ 3 పదులు 30 ఏళ్ల వయస్సు దాటని నవయౌవనంతో ఉంటావు, అతడు కూడా అలాగే మంచి నవయౌవనంతో మిసమిసలాడిపోతాడు, అతన్ని చూచేవాళ్ళంతా ఇతడే బ్రహ్మదేవుడేమో అనుకుంటారు. నీ పక్కన కూర్చున్నప్పుడు, నీ పక్కన అతను కూర్చుంటే బ్రహ్మగారు ఇక్కడున్నాడా ఇక్కడున్నాడా అనుకుంటారట. చివరికి తామర పువ్వు మీద ఉన్నాడు కాబట్టి ఈయనే బ్రహ్మ అనుకుంటారు. ఒక్కొక్కప్పుడు నీకు ముచ్చట పుట్టి నీ తామర పువ్వు మీద నుంచి నువ్వు తప్పుకుని వాడిని కూర్చోబెడతావు, అప్పుడు వచ్చిన వాడు చూసి ఈ నిలబడిన వాడు బ్రహ్మగారి పుత్రుడై ఉంటాడు, తామర పువ్వు మీద కూర్చున్నవాడు బ్రహ్మయ్య ఉంటాడు అని నీ కుమారుణ్ణి చూసి ముచ్చట పడి అతనికే నమస్కరిస్తాను. అప్పుడు నువ్వు నవ్వుతావు వాళ్ళని చూసి, నేనే అసలు బ్రహ్మని వాడు నా కుమారుడు అంటావు, అటువంటి పుత్రుని నీకు ఇస్తున్నాను, అతడు బ్రహ్మతో సమానుడు గనక బ్రహ్మకి సవర్ణంగా ఉంటాడు గనక బ్రహ్మసావర్ణి అని పేరు పొందుతాడు, అతడు 10వ మను అవుతాడు, అతడు ప్రపంచాన్ని సక్రమంగా పరిపాలన చేస్తాడు, నీ సృష్టిలో అతడే ఉత్తమ పౌరుడు, అతడే సరైన ప్రాణి, అతనికి ఒక భార్యని కూడా నువ్వే సృష్టిస్తావు. ఆ భార్య కూడా అతనికి అన్ని విధములుగా అనురూప వయోలావణ్య గుణములు కలిగినది. అంటే అతడు ఎలా అయితే నాలుగు ముఖాలతో ఉంటాడో అతని భార్య కూడా నాలుగు ముఖాలతో ఉంటుంది. అతడు పద్మవర్ణంలో ఎర్రగా ఉంటాడు, ఆవిడ ఎర్రగా ఉంటుంది. అతనికి సద్భక్తి ఉంటుంది, ఈమెకి సద్భక్తి ఉంటుంది. అతడు మంచివాడే, ఈవిడ మంచి ఆవిడే. అతనికి వేద పాండిత్యం ఉంటుంది, ఈమెకి వేద పాండిత్యం ఉంటుంది. ఈ విధంగా ఇద్దరి బుద్ధులు, ఇద్దరి రంగులు, ఇద్దరి రూపములు, ఇద్దరి ముఖములు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కనుక వాళ్ళు యావజ్జీవితం తగాదా లేకుండా గడుపుతారు. నీ సృష్టిలో లోపం ఉందనుకున్నావు ఎంతకాలం, ఇప్పుడు ఆ లోపం పాపం అన్నీ పోతాయి, వాళ్ళిద్దరూ ఏ లోపం లేని వాళ్ళు అయి ఉంటారు అని వరం ఇచ్చాడు విష్ణువు. అప్పుడు బ్రహ్మగారి ముఖాల నుంచి విష్ణు వరం వల్ల ఈ బ్రహ్మసావర్ నెరవాడు పుట్టాడు. ఇందాక చెప్పినట్టు అచ్చం బ్రహ్మలా ఉండేవాట, డిటో అనమాట. హఠాత్తుగా ఆయన ఇక్కడికి వచ్చాడంటే బ్రహ్మగారు వచ్చారనుకుంటారనమాట. రాముడు భీముళ్ళలాగా, సీతాగీతలాగా, గంగామంగలా ఉండేవారట వాళ్ళు. ఆ మహానుభావుడు కూడా ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. అతనికి భార్య ఉన్నది, ఆవిడ కూడా అచ్చం అతనికి సరిపోయేది, అదే రూపముతో, అదే రంగుతో, అదే గుణములతో ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. వారిద్దరూ భవిష్యత్తులో దంపతులు అవుతారు. ఈ తొమ్మిదో మను వెళ్ళిపోయాక బ్రహ్మసావర్ణి అనే పేరుతో ఆయన మనువవుతాడు. అతనికి భార్యగా బ్రహ్మాణి అనే పేరుతో ఆమె కూడా పక్కనే ఉంటుంది. వాళ్ళు 43,20,000 సంవత్సరములు ఈ మానవ కాలమానం ప్రకారంగా లోకాలని పరిపాలిస్తారు. అంటే నాలుగు యుగములను పరిపాలిస్తారు. కృత, త్రేత, ద్వాపర, కలి యుగములని పేరు కలిగిన ఈ నాలుగు యుగాలని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారు. వారి పరిపాలనా కాలం బ్రహ్మసావర్ణి మన్వంతరమని పిలువబడుతుంది. ఆ కాలంలో ఆ శాంతి అని పేరు కలిగిన వాడు, శాంతి అనేవాడు ఇంద్రుడవుతాడు. తర్వాత హవిష్మంతుడు, ఆపోమూర్తి, సత్యుడు, అప్రతిముడు, వశిష్ఠుడు, సుకృతి, నాభాగుడు వీళ్ళంతా సప్త ఋషులు అవుతారు. ఆ కాలంలో వృషభుడు, ఉత్తమవుధుడు అని పేరు కలిగినటువంటి వాళ్ళు ఈ మనువు యొక్క సంతానంలో పుడతారు. ఇప్పుడు ఎలా అయితే వైవస్వత మనువుకి ఇక్ష్వాకు పుట్ల, అలాగే బ్రహ్మసావర్ణి మనువుకి ఈ వృషభుడు, ఉత్తమవుధుడు లాంటి కుమారులు పుడతారు. వీళ్ళు కూడా తండ్రి యొక్క జాడలో నడుస్తారు, ప్రపంచాన్ని పరిపాలిస్తారు, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారు. ఇది 10వ మనువు కథ. ఇక 11వ మనువు పేరు ధర్మసావర్ణి. యమధర్మరాజు గారు ప్రస్తుతం మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. ఆయన ధర్మమూర్తి. సూర్యభగవానుడికి, సంన్యాదేవికి పెద్ద కొడుకు వైవస్వత మనువు, రెండో కొడుకు యమధర్మరాజు గారు. ఈ యమధర్మరాజు గారు సంయమనీపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 10 మంది కొడుకులు పుడతారు. అందులో మొదటివాడు అచ్చం యముడిలాగే ఉంటాడు. ధర్మరాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడట. ధర్మరాజు అంటే భయంకరాకారంలో ఉండడం చూడండి. ధర్మరాజు గారు చాలా అందంగా ఉంటాడు. అసలు యమధర్మరాజును చూస్తే రతి మన్మధుల్లో మన్మధుడి ఆకారం కూడా ఆయన ముందు బలాదూరట. కాకపోతే వచ్చే దెబ్బలు ఏంటంటే ఆయనకి 2 రూపాలు ఉంటాయి. యముడికి ఒకటి భయంకరాకారం, ఒకటి సుందరాకారం. మనలాంటి పుణ్యాత్ములకి, ఇలా నిత్యం పురాణాలు వినేవాళ్ళకి, ఉపన్యాసానికి అందరికంటే ముందు వచ్చి ఆఖరణ వెళ్ళే వాళ్ళకి, మధ్యలో వచ్చి మాట్లాడని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ అందంగా కనపడతాడు ఆయన. ఇంకా 2వ రూపం ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఉపన్యాసం మధ్యలో వచ్చి గందరగోళం చేసేవాళ్ళకి, వెనకాతలు కూర్చుని గొడవలు చేసేవాళ్ళకి, మొత్తం మీద గురువుగారికి డిస్టర్బెన్స్ కలిగించేవాళ్ళకి, ఆ తర్వాత సాధ్యమైనంత వరకు లోకానికి అపకారం చేసేవాళ్ళకి, నాస్తికవాదం చేసేవాళ్ళకి, రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టేవాళ్ళకి, సాధువుల్ని నగర బహిష్కరణ చేసేవాళ్ళకి, ఈ పాపాత్ములందరికీ కూడా భయంకరమకారంతో కనపడతాడు యముడు. అప్పుడు ఆయన ఎలా ఉంటాడట, ఈ పాపాత్ములకి నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నద్రాంబకోదగ్రుణాభీల స్ఫీత నిశాతతముష్ట్రు భృకుటీ భీమాస్యు నానా రుజా కాలోగ్రాంతక మృత్యువందితు. యముడు ఎలా ఉంటాడు వాళ్ళకి, నల్లని రంగులో ఉంటాడు, కాటుక రంగులో ఉంటాడు, నల్లని వర్షాకాలపు మేఘంలో ఉంటాడు, ఎర్రగా చింతనిప్పుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, కోరలు బయటకు వచ్చి ఉంటాయి. ఆ కోరలు కూడా మృత్యువు కోరలవి, సింహాలు మొదలైన వాటి కోరల కంటే పదునుగా ఉంటాయి, బయటికి పొడుచుకొచ్చి ఉంటాయి, ఇంతంత మేసాలు ఉంటాయి, కనుబొమ్మలు కూడా లావుగా దుబ్బుగా ఉంటాయి. ఆయన కనుబొమ్మలు ఇలా ముడివేస్తే అసలు కనుబొమ్మలు చూస్తేనే ముందు మనకి భయం వేసి చచ్చిపోతాడ. ఆయన చంపక్కర్లా, ఆయన ఇలా కళ్ళు దగ్గరికి పెట్టాడా ఈ కనుబొమ్మల దగ్గరికి వచ్చేస్తాయి. అది చూడడానికి ఎలా ఉంటుందన్నమాట, ఇంతంతలా నాచు పట్టుకొచ్చి పెట్టినట్టుగా ఉంటుందట. కొంతమంది కనుబొమ్మలు వరి ఇంతంత నాచుల్లో దుబ్బు దుబ్బుగా ఉంటాయి సరే. మహానుభావులకి మూతి మీద వేషం ఉండకపోయినా ఇక్కడ ఉంటుంది వేషం. అలాంటి భయంకరమైనటువంటి ఆకారంతో కనపడతాడు. అందుకే భృగుటీ భీమాసుడు అన్నారు. ఇంకా ఆయన పక్కన రోగాలు, భయంకరమైన రోగాలు, కుష్ఠరోగం, క్షయరోగం, దిక్కుమాల రోగాలు చాలా ఉన్నాయి. ఈ రోగాలన్నీ అందమైన ఆడవాళ్ళ రూపంలో పక్కన ఉంటాయట. ఎటువంటి అందమైన ఆడవాళ్ళు అని అడగరే, తాటక, పూతన, శాకిని, ఢాకిని, అటువంటి సౌందర్యాకారం. రోగాలు ఎప్పుడూ కూడా అంత భయంకరంగా ఉంటాయి. రోగాలన్నీ కూడా ఎంత నల్లని స్త్రీ రూపంలో నల్లని ముసుగేసుకుని సినిమాల్లో చూపిస్తాడు సరే, ఓహో అని అరుస్తాయే, అలాంటి రూపాలతో ఎముడి పక్కనే ఉంటాయట. నానా రుజ కాల ఉగ్ర అంతక వందితుడు అని చెప్పారు మార్కండేయ పురాణంలో. ఈ రోగములు, మృత్యుదేవత, వీళ్ళంతా వికృతాకారాల్లో యముడి పక్కన ఉంటారు. అటువంటి యముని వికృత రూపం పాపాత్ములకు కనపడుతుంది. ఎప్పుడు అన్నదానం చేయని వాడికి, పవిత్ర కార్యక్రమాలు తిరస్కరించే వాళ్ళకి, తల్లిదండ్రుల్ని తండేటటువంటి వాళ్ళకి ఇటువంటి పాపాత్ములకు ఆ రూపంలో కనపడతాడు. మీలాగా పుణ్యాత్ములై నిత్యం భక్తి శ్రద్ధలతో పురాణాలు వినేటటువంటి వాళ్ళు, అప్పుడప్పుడైనా అన్నదానాలు చేసేవాళ్ళు, జలదానం చేసేవాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, గురువులని పూజించేవాళ్ళు, గురువుల యొక్క పాదసేవ చేసేవాళ్ళు, ఇలాంటి పుణ్యాత్ములకి చాలా సౌమ్య రూపంతో, అందమైన రూపంతో, సువర్ణవర్ణంతో కనపడతాడు. ఆయన పుటం పెట్టిన బంగారపు రంగులో ఉంటాడు తెలిసిన, అస్సలు ఆయన చూస్తే మనకి భయం అయ్యేదట. అలాంటి రూపాన్ని శివశర్మ అనేవాడు కాశీఖండంలో చూశాడు. సావిత్రి, సత్యవంతుడి భార్య, చూసింది అందాన్ని. అలాంటి రూపాన్ని మీరు కూడా చూడొచ్చు. అదేం పెద్ద కష్టమేం కదండి. ఆ యమధర్మరాజు గారికి ముగ్గురు భార్యలు, అందులో పెద్ద భార్య ద్వారా ఈ ధర్మసావర్ణి అని ఒక కొడుకు పుడతాడు. ఆయన ఇంకా పుట్టలేదు, పుట్టబోతున్నట్టు, ఇంకా రాబోయే మనువు కాలంలో పుడతాడు. ఆయన అచ్చం యముడిలాగా, యముడి సౌమ్య రూపం ఎలా ఉంటుందో అటువంటి అందమైన రూపంతో పుడతాడు. ధర్ముని యొక్క కుమారుడు గనక, ధర్ముడు ఎలా, ఏ రూపములో, ఏ రంగులో, ఏ గుణముతో ఉంటాడో అటువంటి వాడే పుడతాడు గనక ధర్మసావర్ణి అంటారు. అంటే ఆయనకి తండ్రి గుణం వచ్చింది, తండ్రి రూపం వచ్చింది, తండ్రి శక్తి వచ్చింది, తండ్రిలో ఉన్న పవిత్రత వచ్చింది. తండ్రి రంగు వస్తుంది కానీ కొందరికి గుణం రాదు కదా. తండ్రి అందంగా ఉంటే కొడుకు అందంగా ఉండొచ్చు, కానీ తండ్రి యొక్క ఉత్తమ గుణాలు రావాలని ఉంది. కానీ ఆయనకి అన్నీ వస్తాయి. అందుకే ఆయన ధర్మసావర్ణి. ఆ మహానుభావుడి పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అసలు అధర్మం పొరపాటున కూడా ఉండదు. ఆ సమయంలో దేవతలు విహంగములు, కామగులు అనేటటువంటి 33 గణాలు కింద ఉంటారు. ఈ 33 కలిసి 33 కోట్ల దేవతలుగా ప్రసిద్ధికెక్కుతారు. ఆ సమయంలో వృషశబ్దం కలిగిన ఒక పుణ్యాత్ముడు, వృషుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు. ఈ వృషుడు అనేవాడు భవిష్యత్తులో ఇంకా పుట్టలేదు, ఆయన కూడా పుడతాడు. ఆయన కూడా గొప్ప దాత, విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇంద్రుడు అవుతాడు. ఆయన హవిష్మంతుడు, వరిష్ఠుడు, రుష్టి, ఆరుణి, నిస్వరుడు, అనఘుడు, వృష్టి, ఈ 7 సప్తఋషులు అవుతారు. ఇది 11వ మనువు, ధర్మసావర్ణి మనువు కాలం. ఈ ధర్మసావర్ణి మనువు కాలంలో ఎక్కడ చూసినా విష్ణువు యొక్క ఆలయాలు అభివృద్ధి చెందుతాయి. పదే పదే వైష్ణవ క్షేత్రాలకి వెళ్ళి మానవులు చేయవలసిన అభిషేకాలు చేసి తీర్థాలు సేకరించి తరిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా బలం విష్ణోహ ప్రవర్ధతాం అంటారు. 11వ మరువు, ధర్మసావర్ణి మరువు కాలంలో విష్ణోహ బలం అంటే విష్ణువు యొక్క బలము ప్రవర్ధతాం పెరుగుగాక, శ్రీమన్నారాయణుడు అభివృద్ధి చెందుగాక, ఆయన అభివృద్ధి చెందితే ధర్మం అభివృద్ధి చెందుతుంది అంటారట. భగవంతుడికి మనం ఎందుకు జయం కోరుకోవాలి? దేవుడికి జయము కలిగితే మనకది జయము అవుతుంది. అందుకని ఎప్పుడూ భగవంతుడికి జయము కలుగుగాక. రామో జయతు అని ఎందుకు అంటున్నాం? మనకి జయత్యతి బలో రామో అని ఎందుకు అన్నాడండి ఆంజనేయుడు? ఆయనకి జయం కలగాలని ఏమైనా ఆశీర్వదిస్తున్నాడా? కాదు. జయం కలగాలని భగవంతుడికి మనం కోరుకుంటే అది మనకి జయం అవుతుంది. గుడికి ఏదైనా ఇచ్చామంటే అది మనకి ఎబ్బడి మొబ్బడిగా వస్తుంది. అందుకని గుడికి ఇవ్వాలి. ఈ కాలంలో ధర్మసావర్ణి మరువు కాలంలో అలాగే విష్ణువు యొక్క బలం పెరుగుగా కానీ వాళ్ళు పెరుగుతారు. వైష్ణవ క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి. ఇక 12వ మనువు, ఈయన రుద్రసావర్ణి. ఒకనొకప్పుడు శిలాదుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఈ మహర్షి పరమ శివభక్తుడు. ఆ కాలంలో శివుడికి వాహనం లేదు. ఈ శిలాద మహర్షి శివుణ్ణి మెప్పించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నీకు వాహనమయ్యే కొడుకు నాకు ఇమ్మన్నట్టే, నీకు ఒక వాహనమయ్యే కుమారుణ్ణి ప్రసాదించు అంటే తథాస్తు నీకు నాకు వాహనమయ్యే కుమారుడు పుట్టాలంటే, ఏది రుద్రుడంతటి వాడికి వాహనమయ్యే కుమారుడు పుట్టాలంటే చాలా కష్టపడాలి. అంత తేలిగ్గా కోరిక తీరదు. నేను 11 రూపాలతో ఉంటాను. ఈ 11 రూపాలనే కలిపి ఏకాదశ రుద్రులు అంటారు. నన్ను 11 రుద్ర రూపములతో నువ్వు అభిషేకించాలి. అది కూడా లింగరూపము, ఇటు అర్చారూపము, రెండు ఉండాలట. ఏకాదశ రుద్రుడు అనే పేరుతో ఈశ్వరుడు లోకాన్ని రక్షిస్తున్నాడు. ఈ ఏకాదశ రుద్రలింగాలు పెట్టాలి. వెనకాల ఏకాదశ రుద్రులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుందండి. ఈ రూపములు పెట్టాలి. రూపముతో ఉన్నదాన్ని అర్చ అంటారు, అంటే విగ్రహాన్ని అర్చ అంటారు. లింగాన్ని లింగము అంటాం. గుణము లేనిది, లక్షణము లేనిది, లక్షణం ఉన్నది, రెండు ఉన్నది అనమాట లింగం అంటే. లింగమునకు సగుణము నిర్గుణము అని పేరు. సగుణ నిర్గుణములను ఎందుకన్నారు? ఉదాహరణకి ఇప్పుడు ఒక విగ్రహం ఉందంటే విగ్రహమునకు అన్ని కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు ఉంటాయి కనుక గుణములున్న రూపము కనుక దాన్ని సగుణ మార్గం అన్నాం. లింగం దగ్గరకు వచ్చేసరికి దానికి ముక్కులు, కళ్ళు, కాళ్ళు ఏముండవు. పోనీ అలాగని అస్సలు రూపం లేదంటే ఏదో ఒక ఆకారం కనపడుతున్నది. ఆకారం ఉండి ఆ ఆకారం మానవాకారం వంటి ఆకారం కాదు గనక దాన్ని సగుణ నిర్గుణముల మధ్య మార్గము అన్నారు. అలా విగ్రహం అలా కాదు, పూర్తిగా మనం ఎలా ఉంటామో అలాగే మానవులు భగవంతుణ్ణి కాకపోతే మనకంటే ఒక రెండు చేతులు ఎక్కువ ఎక్కువ తక్కువ పెట్టుకుంటూ అర్చిస్తున్నాం. విష్ణు ఉన్నాడు, 4 చేతులతో ఆ మహానుభావుణ్ణి చక్కగా కూర్చోబెట్టో పడుకోబెట్టో అర్చిస్తున్నావా? రాముడు ఉన్నాడు, కోదండం పట్టుకుని మీకు ఎదురుగుండా విగ్రహం దగ్గరికి వెళ్ళగానే ఈయన రాముడని తెలుస్తోంది. ఇలా రూపముతో ఉన్నదాన్ని అర్చ అంటారు, రూపము లేని దానినేమో నిర్గుణ పరబ్రహ్మం అంటారు. లింగము ఈ రెండింటికి మధ్య మార్గం. నువ్వేం చేస్తావు? నాకు సగుణ రూపంతో అర్చన చెయ్యి, లింగరూపంతో అర్చన చెయ్యి, విగ్రహములు పెట్టు, విగ్రహములకు ఎదురుగుండా లింగములు పెట్టు, అలా నా ఏకాదశ రుద్రులను నువ్వు అభిషేకం చెయ్యి, పూజ చెయ్యి, పుష్పాలు సమర్పించు, భక్తితో అర్చన చేస్తే అందులోంచి ఒక శక్తి వస్తుంది నీ దగ్గరికి. ఆ శక్తి ఒక ఫలం రూపంలో నీ చేతిలోకి వస్తుంది. ఆ ఫలం కూడా ఎలా వస్తుందిట? 11 లింగములు 11 విగ్రహములు పెట్టి వీటిని పూర్తిగా పంచామృతాలతో, గంగాజలంతో అభిషేకించిన తర్వాత, పువ్వులతో పూజించిన తర్వాత, నివేదన చేసిన తర్వాత, ఈ 11 విగ్రహముల నుండి, 11 లింగముల నుండి ఒక కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి కలిసిపోతుంది. ఆ కాంతి కలిసి ఒక ముద్ద అవుతుంది. ఆ ముద్ద ఒక ఫలం అవుతుంది. ఆ ఫలం నీ చేతిలోకి వస్తుంది. ఆ ఫలం నువ్వు తిను. తిన్నాక నీకు కుమారుడు పుడతాడు. ఆ ఫలం నువ్వు ఒక్కడివే కాదు, మళ్ళీ చెరిసగం భార్య నువ్వు తినాలి. తింటే నీ భార్య గర్భం ధరిస్తుంది. ఆ ఫలములో సగభాగం నువ్వు ముక్క రూపంలో తింటే, ఒక పెడ రూపంలో తింటే నీలో రేతస్సు అవుతుంది, నీ భార్యకి రజస్సు అవుతుంది. ఈ రేతస్సు రజస్సు కలిసి ఒక సత్పుత్రుని నీకు ఇస్తుంది. వాడు నాకు వాహనం అవుతాడు అని రుద్రుడు ఆయనకు వరం ఇచ్చాడు. వెంటనే ఆయన 11 సంవత్సరముల పాటు ఏకాదశ రుద్రుల యొక్క మూర్తులు, లింగములు ప్రతిష్ఠించి ఈశ్వరుడు చెప్పినట్టు అభిషేకించాడు. 11 సంవత్సరాలు గడిచాక ఈ లింగాల్లోంచి, ఈ విగ్రహాల్లోంచి ఒక దివ్యకాంతి ప్రసారమయ్యింది. ఈ 11 కాంతులు ఒక ముద్ద అయ్యాయి. ఆ ముద్ద అపూర్వమైన శివరూపం ధరించిందిట. చూస్తూ ఉండగా ఈశ్వరుడు కనపడ్డాడనమాట. దానికే ఏకాదశ రుద్రుల యొక్క దర్శనము అని పేరు. చాలా గొప్పది. శివపురాణంలో చాలా అపూర్వంగా ఉంటుంది ఈ ఘట్టం అనమాట. నందీశ్వరుడు యొక్క చరిత్ర అంటారు దాన్ని. అందులోనే బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళాహ చండకోదండకస్తాహ త్ర్యక్షాహ రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవామూర్తి భేదాహ రుద్రాహ శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యం అని ఈశ్వరుణ్ణి ఏకాదశ రుద్రుల కింద ధ్యానం చేస్తాం. బ్రహ్మాండమంతా వ్యాపించిన రూపములవి. శివుడి యొక్క 11 రూపాలు ఎటువంటివి? మొత్తం ఈ చరాచర జగత్తంతా వ్యాపించేట. బ్రహ్మాండ వ్యాప్త దేహాహ. ఇంకా భసిత అంటే విభూతి చేత పూయబడిన శరీరములవి. శివుడు ఎక్కడైనా దర్శనమిచ్చాడంటే ఆయన నుదుట కొట్టొచ్చినట్టు విభూతి కనపడుతుంది. నుదుటికి, భుజములకి, వక్షస్థలానికి ఆపాదమస్తకం విభూతి ఉంటుంది. ఈ విధంగా ఒళ్ళంతా విభూతి. సంస్కృతంలో భసితము అంటే మనం తెలుగులో బూడిద అంటాం అనమాట. భసితమన్న, భస్మమన్న, విభూతన్న, భూతన్న, ఇవన్నిటికీ కూడా విభూతనే పేరు. ఆయన శరీరం అంతా విభూతి ఉంటుంది. హిమరుచాప అసమాన, ఇంకా ఆయన శరీరం ఎటువంటిది? హిమరుక్ అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఈశ్వరుడు తెల్లగా ఉంటాడనమాట. ఆయన శరీరం అంతా భుజంగై సర్పములు ఉంటాయి, సర్పముల చేత చుట్టుకొని ఉంటాడు ఆయన. కంఠే కాలాహ, కంఠమునందు మాత్రం నలుపు ఉంటుంది. కాలాహ అంటే నలుపులు అనమాట. ఆ మొత్తం 11 మంది కంఠములు నల్లగా ఉంటాయి విషం పానం చేయటం వల్ల. కపర్దాహ, పెద్ద పెద్ద జడలు ఉంటాయి. కపర్ది అని ఎందుకన్నాం? జటాజూటములు ధరించినవాడు. కపర్దము అంటే జుట్టు. ఆ జుట్టు అట్టగట్టి ముడి వేసుకుని ఉంటే అప్పుడు వాడు కపర్ది. జుట్టు లేనివాడిని కపర్ది అనకూడదు. కాబట్టి పేరు పెట్టామంటే ఆ పేరు మళ్ళీ సార్థకం అవ్వాలి. కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళాహ, మొత్తం 11 రూపాలకి నెత్తి మీద చంద్రరేఖ ఉంటుంది. శివుడు ఎన్ని రూపాలు ధరించినా ప్రతి రూపముకి పైన తల మీద చంద్రుడి యొక్క రేఖ, జాబిలి రేఖ ఉండాలి. చండకోదండ హస్తాహ, తీవ్రమైన బలమైన గొప్పవైన దృఢమైన కోదండములను, వెండ్లను, ధనుస్సులను చేతుల్లో పట్టుకుంటాడు ఆయన. త్రిక్షాహ, 3 కళ్ళు కలిగిన వాడు. రుద్రుడికి 3 కళ్ళు ఉంటాయి, కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. రుద్రాక్షమాలా సులలిత వపుషాహ, ఆయన మెడ నిండా రుద్రాక్షమాలలు ఉంటాయి. రుద్రాక్షమాలలు మెడలో వేసుకుని లలితమైన శరీరంతో ఉంటాడు ఆయన. వపుహు అంటే శరీరం. ఆయన శరీరములన్నీ రుద్రాక్షమాలలు ధరించబడి ఉంటాయి. శాంభవాహ, శంభుని యొక్క రూపం. శంభుని యొక్క రూపమును శాంభవము అంటాం. శాంభవ తేజస్సు అంటే శంభుని యొక్క తేజస్సు అని అర్థం. మూర్తిభేదాహ, 11 రూపాల్లో కొంచెం మూర్తి భేదాలు అన్నమాట. ఆయన 11 రూపాలు ధరిస్తాడు, కించిత్ కించిత్ తేడా ఉంటాయి. ఆయన రూపములు రుద్ర రూపములు, అందుకే రుద్రాహ అంటే 11 మంది రుద్రులు బహువచనం అనమాట. శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవాహ, ఆయన 11 రూపములలో కనబడగానే రుద్ర సూక్తములు చదువుతారు జనాలంతా. ఆ రుద్ర సూక్తములలో ఆయన మహామహిమని వర్ణించారు. రుద్ర సూక్తాలు అంటే శివుడు ఎలా ఉంటాడు, ఆయన మహిమ ఎటువంటిది అని వర్ణిస్తారు. భూమి ఆకాశాలు నిండే రూపం కలిగిన వాడు, పాతాళం నుంచి స్వర్గం దాకా వ్యాపించిన మహానుభావుడు, భువనములంతా వ్యాపించి ఉంటాడు అంటూ ఆయన గురించి వర్ణించబడేదాన్ని రుద్ర సూక్తం అంటారు. ఆ రుద్ర సూక్తముల ద్వారా ప్రకటింపబడిన వైభవము కలిగినటువంటి వాడు. అటువంటి రుద్రుడు యొక్క రూపములు నహ మాకు సౌఖ్యం సుఖమును ప్రయచ్చత్తు ఇచ్చుగాక, మాకు సుఖమిచ్చుగాక అని ధ్యానం చేస్తారన్నమాట. ఆ ధ్యానానికి మెచ్చుకుని ఈశ్వరుడు ఆ రూపాలు ఉపసంహరించి కాంతితోటి ఒక ఫలం ఇచ్చాడు. ఆ ఫలం 2 భాగాలు చేశాడు ఈ శిలాదుడు. ఒక భాగం తాను తిన్నాడు, ఒక భాగం భార్యకి ఇచ్చాడు. ఈ రుద్రుని యొక్క అనుగ్రహం వల్ల, ఈ సంతాన ఫలం వల్ల ఆయన భార్య గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. అతడే నందీశ్వరుడని పిలువబడ్డాడు. శిలాదుడి యొక్క కుమారుడే ఇవాళ మనకి నంది. ఈ నందీశ్వరుడని పేరు కలిగిన మహానుభావుడు అచ్చం రుద్రుడి లాంటి మరొక రూపం ధరించిన వాడు. నెత్తి మీద కొమ్ములు ఉండేవిట, చేతిలో సోలం ఉండేదిట, 10 చేతులు ఉండేవిట. హఠాత్తుగా చూస్తే శివుడేమో అనిపించేవట. ఆయన ఈశ్వరుణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో ఆయనకి వాహనమయ్యాడు. శివుడు ఆయన మెచ్చుకుని, నువ్వు వృషభ రూపంలో ఉండు, కలియుగాంత వరకు నా ఆలయాల్లో ఎక్కడైనా సరే నువ్వు ఎదురుకుండా నంది రూపంలో ఉండు. నేను నీవు లేకుండా ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధర్మమూర్తివి కానీ శాంతమూర్తివి. నీ శరీరము నుంచి ఒక మహానుభావుడు పుడతాడు, అతడు నీ వంటి రూపంతో ఉంటాడు. శివుడికి మారు రూపంలోనూ ఉంటాడు. అతడు భవిష్యత్తులో రుద్రసావర్ణి అనే పేరుతో 12వ మనువు అవుతాడు అని వరమిచ్చాడు. ఆ నందీశ్వరుడి పుత్రుడు అన్నట్టుగానే నందీశ్వరుడు ఎలాగో శివుడికి వాహనమయ్యాడు, నందీశ్వరుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు రుద్రుడి వంటి రంగుతో, రుద్రుడు తెల్లగా ఉంటాడని చెప్పుకున్నాం కదా. రుద్రుడు అంటే చంద్రుడి వెన్నెల వంటి కాంతితో ఉంటాడు. చాలా స్వచ్ఛముగా తెల్లగా ఉంటాడు ఆయన, చల్లగా ఉంటాడు ఆయన. ఆ కాంతితో పుట్టి చూచేవాళ్ళకి ఈయన మరొక రుద్రుడేమో అన్నట్టుగా ఉండేవట, మారట రుద్రుడేమో అన్నట్టుగా ఉండేవట. ఆయన కూడా నందీశ్వర పుత్రుడు రుద్రసావర్ణి ప్రస్తుతం కైలాసంలో తన భవిష్యత్తులో వచ్చే పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పదవి రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు. 8వ మరువు గారు వెళ్ళాలి సూర్యసావర్ణి, ఆ తర్వాత దక్షసావర్ని వెళ్ళాలి, ఆ తర్వాత బ్రహ్మసావర్ని వెళ్ళాలి, ఆ తర్వాత ధర్మసావర్ని అవ్వాలి, 12వ వాడుగా రుద్రసావర్ని వస్తాడు. ఈ రుద్రసావర్ని అనేవాడు మొత్తం మీద నందీశ్వర పుత్రుడు, కైలాసంలో ఉన్నాడు, తన పదవీ కాలం వచ్చేదాకా ఎదురు చూస్తూ రుద్రుణ్ణి సేవిస్తున్నాడు. 12వ మరువు కాలంలో ఆయన మనువు అవుతాడు. ఆ కాలంలో ఆయన మనువై మళ్ళీ భూమండలంలో ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇక ఆయన కాలంలో ఎక్కడ చూసినా శైవక్షేత్రాలు పరిఢవిల్లుతాయి, శివక్షేత్రాలు తెగ పెరిగిపోతాయి. ఏ వేపు చూచినా శివపూజ చేసేవాళ్ళు, కార్తీక మాసం అంతా స్నానాలు చేసేవాళ్ళు, భస్మంతో శివుణ్ణి అభిషేకించేవాళ్ళు, పంచామృతాలతో అభిషేకించేవాళ్ళు, బిల్వపత్రాలతో పూజించేవాళ్ళు, రుద్రయాగములు చేసేవాళ్ళు తెగ పెరిగిపోతారు. ఒక్కొక్క మరువు కాలంలో ఒక్కొక్క ధర్మం పెరుగుతుందనగా, ధర్మసావర్ణి కాలంలో వైష్ణవ ధర్మం పెరుగుతుంది, రుద్రసావర్ణి కాలంలో రుద్రాలయాలు పెరుగుతాయి. అన్నీ కలిపి చెట్ల చివరికి భగవంతుడు ఒకటేన నిరూపిస్తాయి. ఆ కాలంలో ఋతధాముడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. 12వ మనువు రుద్రసావర్ణి కాలంలో ఋతధాముడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతి తపస్వి, సుతపుడు, తపోమూర్తి, తపోధనుడు, తపోనిధి, తపోధృతి వీళ్ళు సప్త ఋషులు అవుతారు. అందులో ఈ సుతపుడు అనేవాడు సామాన్యుడిగా సుమా కశ్యప ప్రజాపతి సుతపుడు అంటే, సుతపుడు అనే వాడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు, తర్వాత వసుదేవుడు అయ్యాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో విష్ణువు మళ్ళీ సప్త ఋషుల్లో ఒకటి కింద మారుస్తూ ఉంటాడట. మీకు గుర్తుండే ఉంటుంది, స్వయంభువ మరువు కాలంలో సుతపుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు, బ్రహ్మ మానస పుత్రుడు ఆయన. ఆయన భార్య పేరు సూర్జిత, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే పరమభక్తురాలన్నమాట. ఈ సుతపుడు పురుషిని, ఆవిడకి మరో పేరు పురుషిని. ఈ పురుషిని సుతపుడు దంపతులు ఎప్పుడు మొదటి మనువు కాలంలో వీళ్ళు విష్ణువు కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చుకొని ఈ పురుషునికి సుతపుడికి విష్ణువు దర్శనమిచ్చాడు. నిజానికి వీళ్ళు మోక్షం కోసం తపస్సు చేశారట, కానీ తీరా విష్ణువును చూడగానే, ఆ అందాన్ని చూడగానే తట్టుకోలేక, ప్రభు మాకు నీవంటి కొడుకు కావాలన్నారట. ఆయన నవ్వి, దుర్గమమైన అపవర్గం కోరక, అంటే నా సన్నిధానం కోరుకోక, మోక్షం కోరుకోక, కుమారుడు కావాలన్నారు. అది కూడా ఎన్నిసార్లు అన్నారట, పుత్ర 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 అన్నారట. అండ్ ఒకసారి అంటే వదిలిపోయేది, 3 సార్లు పుత్ర 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 అన్నారు. మీరు నా కోసం తపస్సు చేశారు 12,000 సంవత్సరాలు, ఇన్నేళ్ళు తపస్సు చేసి మోక్షం అడక్క నా వంటి కొడుకు కావాలని 3 సార్లు పుత్ర 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 అన్నారు. అందువల్ల నేను 3 జన్మలు మీకోసం ఎత్తుతాను, నా వంటి కొడుకులు పుట్టరు, నేనే పుట్టాలన్నాడు ఆయన. నా వంటి కొడుకులు ఎక్కడి నుంచి దొరుకుతారు, కాబట్టి నేనే పుత్రుడై పుడతాను, ఈ 3 జన్మల్లో మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తాను అని ఆ వరం నిలబెట్టుకోవడానికి మొదటి జన్మలో పురుషిని గర్భుడు అనే పేరుతో పుట్టాడు. తెల్లగా ఉండేవాటప్పుడు ధవళ వర్ణంలో పుట్టాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్లే 2వ జన్మెత్తారు. అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషము గుణ నేను దయల్చితి వామనుడన్న త్రిదశేంద్రానుజుడన ఈ ద్వితీయ భవమునన్. మళ్ళీ ఈ పృశ్ని అదితిగా పుట్టింది, సుతపుడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. అప్పుడు 2వసారి ఇచ్చిన మాట ప్రకారంగా వామనుడనే పేరుతో, ఇంద్రుడికి తమ్ముడు గనక ఉపేంద్రుడనే పేరుతో అరుణవర్ణంతో పుట్టాడు. ఎర్రని రంగుతో ఉదయిస్తున్న సూర్యుడి వంటి కాంతితో పుట్టాడు. అది 2వ జన్మ. సరే, బలిచక్రవర్తిని భంజించాడు. మళ్ళీ 3వ జన్మలో వసుదేవుడిగా, దేవకిగా వాళ్ళు పుట్టారు. ఈ 3వ జన్మలో కృష్ణుడిగా పుట్టాడు ఆయన. ఈ 3 జన్మలు అయ్యాక వాళ్ళు మోక్షం పొందారు. మోక్షం పొందాక మళ్ళీ సుతపుడు అన్నట్ట, కృష్ణ ధర్మ సంస్థాపన చేయటం చాలా అవసరం కదా అన్నట్ట. హాయిగా మోక్షం పొందంటారా బాబు, మీకు జన్మ ఉండదురా అంటే వినిపించుకోవట్లేదు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాలని కోరిక వచ్చింది, కాబట్టి నువ్వు పుట్టకుండా అయోనిజుడివై నా లోకం నుంచి, ఎవరి కడుపులోంచి పుట్టకుండా బ్రహ్మ ముఖంలోంచి బయటకు వచ్చి సుతపుడు అనే పేరుతో సప్త ఋషుల్లో చేరి కొంతకాలం పాటు ధర్మాన్ని వ్యాప్తి చేసి తిరిగి వైకుంఠానికి వచ్చి, ఇది జన్మ ఎత్తడం కాదు కనుక, అయోనిజుడు కనుక పుట్టడం ఉండదు కనుక నీకు ఏ విధమైన నష్టాలు ఉండవు, మానవ లోకంలో ఉండే దుఃఖాలు ఉండవు, తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టినవాడికే కష్టాలు వస్తాయండో. అలా కాకుండా భగవంతుడి శరీరం నుంచి వచ్చినవాడు ఉంటాడే, వాడికి స్వేచ్ఛ, వాడికి జరామరణాలు ఉండవు, ఆ విధముగా నీవు తరిస్తావు, ధర్మ సంస్థాపన చేస్తావు అన్నట్ట. ఆయనే ఈ 12వ మనువు కాలంలో సప్త ఋషుల్లో ఒకడవుతాడనమాట. ఇది 12వ మనువు రుద్రసావర్ణి మనువు కాలం యొక్క విశేషం. ఇక 13వ మనువు. ఈయన రౌచ్యుడు అని పిలువబడేటటువంటి ఒక గొప్ప మనువు. ఈ 13వ మనువు కథ తప్పక విని తీరవలసిన కథ అని కొంచెం ఇది ప్రత్యేకత ఉన్నది కనుకే క్రోష్టుకి నొక్కి మరీ చెప్పాడు మార్కండేయుడు. కొన్ని కథలు మానవులను తరింపచేస్తాయి. ఎందుకో తెలుసిన, ఈ 13వ మనువు కాలంలో ఒక గొప్ప స్తోత్రం భూలోకానికి వచ్చింది. ఆ స్తోత్రం అంటే స్తోత్రం చాలా అరుదుగా ఉంటుంది, అది పితృదేవతల స్తోత్రం. మీరు ఇంతవరకు పురాణాల్లో పితృస్తవం అనేది ఉండదు, చాలా అరుదుగా ఉంటుంది. ఈ మార్కండేయ పురాణం ఎందుకు గురువులు చెప్పమంటారో తెలిసిన, ఇందులో ఒకటి సరస్వతి స్తోత్రం, అది పెద్దదే. రెండవది పితృస్తవం, పితృదేవతలని స్తోత్రం చేసేటటువంటిది. మూడవది అగ్నిస్తవం. ఈ మూడు మూడే, ఒకటి వాక్కిస్తుంది, ఒకటి వంశాన్నుద్ధరిస్తుంది, నరకం నుంచి తప్పిస్తుంది, మూడవది అగ్నిస్తవం మనం యావజ్జీవితం చేసిన పాపాలు భస్మం చేస్తుంది, అగ్నిహోత్రుడికి మనం చేసిన అపచారాలు తొలగిస్తుంది, దేవజన్మ దివ్య జన్మ ఇస్తుంది. ఈ మూడు అపూర్వ స్తోత్రాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఈ రౌచ్యమరువు చరిత్రలో అపూర్వమైన పితృదేవతా స్తోత్రం వస్తుంది. ఇతడు పితృదేవతల మీద రచించిన స్తోత్రం. ఇక్కడే మనకు ఒక విషయం కూడా తెలియాలి, పితృదేవతలు అనగా 32 మంది ఉంటారు. వీళ్ళు యమలోకంలో ఉంటారు. వీళ్ళు మనందరికీ పితృదేవతలే. వీళ్ళే మనకి వంశాభివృద్ధికి మూలకారకులు.